కాలాన్ని అవగాహన చేసుకుంటాడు. నవంబర్ 22 నుంచి సమయము అవకాశం ఇవి మానవ జీవితంలో సాఫల్యం పొందడానికి రెండు అడుగు. ఒకటి మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలి, రెండు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయము అవకాశంలో మహాకాలుని పాత్ర చాలా ముఖ్యమైనది అన్నది గుర్తుంచుకోండి. అవకాశాలు అందరికీ వస్తూ ఉంటాయి, చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయి. 14 ఏళ్ల కుర్రవాడు మరుగుతో ఉన్నటువంటి నీటి మీద ప్లేట్ పెట్టి ఉంటే అది ఎగ్జాక్ట్ చూశాడు, అందరూ చూశారు. కానీ సమయం వచ్చింది మానవ జాతికి ఆవిరి యొక్క గొప్పతనం, ఆవిరి యొక్క శక్తి, స్టీమ్ ఇంజన్ ప్రపంచానికి అందజేయాలి అని మహాకాలుడు అనుకున్నాక ఓ దివ్య ప్రేరణ అంతరాళాల నుంచి, ఆకాశం నుంచి కిందకి దిగుతుంది. అది స్టీమ్ ఇంజన్ అనేటటువంటి ఆవిష్కారానికి ఆధారమే. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సైంటిస్ట్గా అనేక రీసెర్చ్లు చేసిన వాళ్ళగా, అనేక మంది చేత రీసెర్చ్ చేయించిన వాడిగా నాకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఏ సైంటిస్ట్ కూడా వాడి తెలివితేటలతో ఏమీ కనిపెట్టలేదు. ఏ సైంటిస్ట్ కూడా తెలివితేట లేనే వాడికి ఏముంది అంటే అవకాశాన్ని గుర్తించగలిగేటటువంటి సామర్థ్యాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఐన్స్టీన్ని కొంతమంది అడిగారు, మీరు ఇంత గొప్ప సైంటిస్ట్ కదా, మీరే లేకపోతే సాపేక్ష సిద్ధాంతము, థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రపంచానికి వచ్చి ఉండేది కాదు. నవ్వాడు ఆయన. నేను కాకపోతే ఆయన 12 పేర్లు చెప్పాడు ఆ కాలంలో ఉన్న సైంటిస్టులు, వాళ్ళు చెప్పు ఉండేవారు. నా అదృష్టం ఏంటంటే నేను ముందు చెప్పేశాను అంతే. భావం అర్థం చేసుకోండి, నేను సైంటిస్టుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతాను అంటే ఈనాడు వాళ్ళు మంది రాజ్యం చేస్తున్నారు. సైంటిస్ట్ ఏం చెప్పినా రైటే, సైంటిస్ట్ చెప్తే రైటే, సైంటిస్ట్ కానివాళ్ళు ఎవడైనా చెప్తే అది తప్పు. కానీ సైంటిస్ట్ గొప్పతనాన్ని నేను గుర్తించాను. సైన్స్ చెప్తూ చెప్తూ నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది. ఏంటంటే సైంటిస్టులు అబద్ధాల కోరులు అని అన్ని అబద్ధాలే చెప్తారు. అదే మీకు నేర్పుతున్నాం మేము. నేను సైంటిస్ట్గా చెప్తున్నాను. ఇది డాల్టన్ చదువు చెప్పాడు, తర్వాత ఏం చెప్పాను, డాల్టన్ చెప్పింది తప్పు. బోర్స్ థియరీ, తర్వాత బోర్స్ థియరీ తప్పు, మ్యాక్స్ ప్లాంక్ థియరీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు చెప్తుంది తప్పు అని గ్యారంటీగా వస్తుంది అని మీకు నమ్మకం ఉందా? సైన్స్ చదివిన వాళ్ళకి నమ్మకం ఉంది కదా, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పింది రేపు సైంటిస్ట్ తప్పు అని గ్యారంటీగా చెప్తారు. అంటే సైన్స్ పుస్తకాల్లో అంతా ఏముంది సార్, తప్పే కదా. కానీ మరి వాళ్ళని ఎందుకు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం? తప్పు చేసినా తప్పు ఒప్పుకుంటారు నిజాయితీగా. ఇన్నాళ్ళు మేము చెప్పాము కరెక్టే అది, కానీ అది తప్పు, ఇది కరెక్ట్. ఇప్పుడు రేపు తప్పవచ్చు, రేపు తప్పవుతే ఏం చేస్తాం, సవరించుకుంటాం. సైంటిస్టుల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటాం. అందువల్ల ఆ నిజాయితీ వల్ల సైంటిస్టులకు ఆ పేరు. నమ్ముతాం వాళ్ళు ఏం చెప్పిన ఇచ్చేదంటే వాడు చెప్తున్నాడు, వాడు మనస్ఫూర్తిగా చెప్తున్నాడు ఇది కరెక్ట్ అని. రేపు మనస్ఫూర్తిగానే చెప్తాడు ఇది తప్పని. తప్పు చెప్పి ఊరుకోడు ప్రత్యామ్నాయం చూపి. అంటే ఈ సైంటిస్టులందరికీ కూడా మహాకాలుడు నుంచి ఒక ప్రేరణ వస్తూ ఉంటుంది. ఈనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆవిష్కారాలు అందజేయాలి. ఈనాడు ఒక విచిత్రమైనటువంటి రెండు ఆవిష్కారాలు మన చేతిలో ఉన్నాయి. ఒకటేంటి అంటే దివ్య శ్రవణము లేక దూరశ్రవణము. ఆ దూరశ్రవణం ఎఫెక్ట్ ఇప్పుడు ఏంటి నుంచి వెళ్ళాడు కదా. ఇప్పుడు కొంతమంది కూడా లేచి వెళ్ళవచ్చు, గబుక్కొని తప్పుడు వస్తుంది లేచి వెళ్తారు. దేని గురించి చెప్తున్నా నేను? మొబైల్ ఫోన్స్ గురించి చెప్తున్నా కదా. ఇంకోటి ఉంది మనకి, సంజయుడి పేరు మనం అందరం విన్నాం. సంజయుడికి ఏంటి, ఇతర దృష్టి ఉంది. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే వాడు కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు కనిపిస్తోంది అయినాడు? మీ ఇంట్లో కూడా ఓ సంజయుడు ఉన్నాడు. టీవీ అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి దూర శ్రవణము, దూరదృష్టి, లేకపోతే దివ్య శ్రవణము, దివ్య దృష్టి, ఇవి మీకు ఉన్నాయి. మీరు ఋషుల కంటే ఏమీ తక్కువ కాదు అన్నది అర్థం చేసుకోండి. ఏమీ తక్కువ కాదు. వాళ్ళకి దూరశ్రవణం ఉండేది, దివ్య శ్రవణం ఉండేది, మనకి దివ్య దృష్టి ఉంది, దూరదృష్టి ఉంది. తేడా ఒకటే, ఋషులు ఆ శక్తిని మానవ కళ్యాణం కోసం ఉపయోగించారు, మనం ఈ శక్తిని పనికిరాని కొలకి ఉపయోగిస్తున్నాం, మన మేధస్సుని నాశనం చేసేటటువంటి కారణానికి ఉపయోగిస్తుంది. టీవీ కానీ మొబైల్ కానీ చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఎలా ఉపయోగించుకోవాలి సమాజ కళ్యాణం కోసం అని చెప్పటానికే పూజ్య గురుదేవులు శాంతికుంజ్ అనేటటువంటి ఒక సంస్థను నిర్మించారు. మీరు కనుక శాంతికుంజ్లో జరిగేటటువంటి ప్రణాళికలు చూస్తే మీకు ఒక విషయం బోధపడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇక్కడ మీరు దివ్యమైనటువంటి సంకల్పాలు, మీ వివేకపూరితమైనటువంటి సంకల్పాలు తీసుకోవాలి. ఇక్కడ ఇదివరకు మనం ఏం చెప్పుకున్నా ఏం చేసాం ఇవన్నీ కూడా దానికి ఆధార శిలలే. ఇదంతా అర్థం అవటానికి, ఇవాళ మనం చెప్పుకోవటానికి మనం అనుకుంటున్నది అర్థం కావటానికి ఇన్నాళ్ళు మనం ఒక విశేషమైనటువంటి ప్రయత్నాలు చేసుకున్నాం, ఇంతమంది మనం కలిసాం. కానీ ఇవంతా కూడా ఇప్పుడు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగపడాలి. సమాజాన్ని మార్చడానికి అంటే లేదు, మన దమ్ము, మన గురుదేవుల యొక్క సాహసాన్ని అర్థం చేసుకోండి. ఏదో అమలాపురాన్ని మారుస్తాం, పల్లెటూరిని మారుస్తాం అని అంటలే, మనము ప్రపంచాన్ని మారుస్తాం. ఎందుకు మారుస్తాం? ప్రపంచం అంతా విస్తరించగలిగేటటువంటి శక్తి ఉంది కనుక. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నది ప్రపంచం అంతా వింటుంది, వినిపించగలిగితే. ఇవాళ మనం ఇక్కడ చేస్తున్నది ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఈ కేబుల్ టీవీలు అవి అంతా ఏంటి, మీరు ప్రపంచం అంతా చూడవచ్చు. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలి అంటే ఒక పద్ధతి ఉండాలి. ప్రపంచం అంతటికి విస్తరింపజేస్తున్నప్పుడు ఒక్కొక్క చోటికి ఉపయోగపడేటటువంటి మాత్రమే మనం చేస్తూ ఉంటే అది ప్రపంచానికి ఉపయోగపడదు. వర్షం కురవాల్సిన చోట మీరు చేసేటటువంటి కార్యక్రమాలు, వర్షము బాగా కురిసే చోట చూస్తే మన చాలా ప్రమాదాలు వస్తాయి కదా. అంచేత ఈనాడు ప్రపంచానికి అతి ముఖ్యమైనది ఏమిటి అన్నది మీరు కాస్త ఆలోచించండి. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, మనం పీల్చుకునేటటువంటి గాలి ఎంత దోషంగా ఉంది అంటే హైదరాబాద్ లాంటి వాళ్ళ ఊళ్ళతో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, బాబు మీరు ప్రాణాయామాలు చేయవద్దు. ఎందుకు? నువ్వు పీల్చుకునే గాలి విషపూరితమైనప్పుడు అది లోతుగా నువ్వు పీలిస్తే ఎలా భావార్థమవుతుందా? చేసేది మంచి పనే కావచ్చు, ఋషులు చెప్పిందే కావచ్చు, కానీ ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఎలాంటి వాతావరణంలో చేస్తున్నావు? ఈ దోషభూయిష్టమైనటువంటి వాతావరణంలో, విషవాయువులంతా ఉన్నటువంటి వాతావరణంలో మీరు ఏ ప్రాణాయామాలు చేయాలి? ప్రాణాయామాల ఎక్స్పర్ట్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే లోమ విలోమ ప్రాణాయామము అన్ని రోగాలను, అన్ని విషవాయువుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్పటానికి నేను రాలేదు. మనము పెట్టబోయేటటువంటి ప్రజ్ఞామండలి యొక్క ప్రాముఖ్యత ఇది అని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చండి. ఇలాంటివి మనం చెప్పుకుంటాం. ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఉపయోగపరమైనటువంటివి ఏమిటి అన్నది అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. భావార్థమవుతుంది కదా. ఇంకోటి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కాశీలో నేను ఉన్నప్పుడు 24 గంటలు నీళ్లు వచ్చేవి. రైల్లో 3 రోజులు ప్రయాణం చేస్తే తప్ప నేను గుంటూరుకి రాలేకపోయేవాడిని. 3 రైళ్లు మారాలి, 3 రోజులు పట్టేది కాశీ నుంచి గుంటూరు రావడం. నేను ఎప్పుడు నీళ్ల బాటిల్ తీసుకురాలే, స్టేషన్లో దొరికే నీళ్లు తాగేవాడి, ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ నీళ్లు తాగేవాడి, ఆరోగ్యంగానే ఉండేవాడిని కదా. ఇప్పుడు మీ ఇంట్లో వచ్చే ట్యాప్ నీళ్లు తాగటానికి మీరు భయపడుతున్నారు. ఏం కావాలి మనకి? మినరల్ వాటర్ బాటిల్ కావాలి. మీకు తెలియటం లేదు ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించి ఉన్నాం. మనం తీసేటటువంటి గాలి కలుషితమైనది, మనం తాగేటటువంటి నీరు కలుషితమైనది, ఇంకా ఆహారం గురించి మనం మాట్లాడుకునే అక్కర్లేదు, ఏమీ మాట్లాడుకోవక్కర్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొత్తము పృథ్వీ గ్రహాన్ని మార్చాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే, ముందు మనిషి యొక్క ఆలోచనలు మారాలి. ఎందుకంటే ఆలోచనలు కూడా దోషభరిష్టమైపోయి, అనేక సార్లు నేను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. మరి భైరవ స్వామి గారికి ఖచ్చితంగా నేను చెప్పింది ఖచ్చితంగా అర్థమయ్యే, ఆయన బాధ కూడా అదే. సంసారం సత్యనారాయణ గారికి కూడా బాధ అదే. నేచర్ క్యూర్ ఆసరాలు, మీ అందరి బాధ కూడా అదే. మంచి చెయ్యాలని ఉంటుంది, చేయలేకపోతుంది. నాకు తెలిసి అనేక చోట్ల నేను ఒక మాట అడుగుతాను, మీరు నిజాయితీగా చెప్పండి, యోగాసనాలు ప్రాణాయామం చేస్తే మంచిదే కదా, ముఖ్యంగా రామ్దేవ్ మహారాజ్ యొక్క ఊపు అందుకున్నాక అసలు అందరికీ దాని యొక్క ప్రాముఖ్యత అర్థమైపోతుంది. అనేక మంది క్యాన్సర్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, బీపీ దగ్గర నుంచి రోగాలు పోతున్నాయి దానివల్ల, తెలుసు కదా. మరి డయాబెటీస్ బీపీ ఉన్నవాళ్ళు ఎంతమంది ఆసనాలు వేస్తున్నారు? ఎవరు వేడు? చాలా చోట్ల నేను అడుగుతా, ఆసనాలు మంచిది, ప్రాణాయామం మంచిది, చేతులు ఎత్తండి, అందరూ ఎత్తుతారు. మరి మీలో ఎంతమంది ఆసన ప్రాణాయామాలు చేస్తున్నారు? వినరు అంటే అసలైన పాయింట్ అర్థమైందా? మనిషి యొక్క మనస్సు ముందు దోషభూయిష్టం అయిపోయింది, ఆలోచనలు దోషభూయిష్టం అయిపోయి అసలు పొలిటికల్ అక్కడుంది. అంటే డాక్టర్లు ఎప్పుడు కూడా మందు వేసే ముందు నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందో నిర్ధారణ చేస్తారు. మనం రోగ నిర్ధారణ చేయడమే, వాయు ప్రదర్శనాలు ఆపవలసిన అవసరం లే, దాని గురించి మీరు గాభరా పడవలసిన అవసరం లేదు. నీరు కలుషితం అయిపోతుంది అని గాభరా పడవలసినటువంటి అవసరం లేదు. ఆహారం సవ్యంగా తీసుకోలేకపోతున్నాము, మంచిది అని తెలిసిన అమృతాహారం అన్నా నో అమృతాహారం మేము అంటోనే మృతాహారం. ఈ మానసిక స్థితిని సవరించటానికి ప్రజ్ఞ కావాలి. ప్రజ్ఞ అంటే విజ్డమ్. తెలివితేటలు వేరు, ప్రజ్ఞ వేరు. ప్రజ్ఞ అనేది పైనుంచి కిందకి ఇలా దిగుతుంది. మన సైన్స్ లో రీసెర్చ్ గురించి నేను చెప్తున్నప్పుడు ఒక ఆయనకి కొత్తగా పెళ్ళయింది, ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే ఆయన పేరు. ఈ కాలపు వాడే, ఒక 34 సంవత్సరాల కిందట ఆయన శరీరం ఉండేవాడు. ఇన్నర్ గారికి తెలుస్తున్నారు, చాలా పెద్ద సైంటిస్ట్. ఆయన పెళ్ళయింది, పెళ్ళైన 2-3 రోజులే అయింది. ఒకరోజు గబుక్కుని మంచం మీద నుంచి లేచాడు, లేచి వెళ్ళాక టేబుల్ మీద కూర్చున్నాడు, రాయటమని లేచాడు. రాత్రి 2 గంటలు నిద్ర లేచి 6-2 గంటల నుంచి సూర్యోదయం వరకు రాశాడు, సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం వరకు రాశాడు, సూర్యాస్తమయం తర్వాత నెక్స్ట్ డే సూర్యోదయం వరకు కూడా రాశాడు. చరిత్రలో ఉంది ఆయన ఆత్మగతులనే రాసుకున్నాడు. ఆయన భార్య, కొత్తగా పెళ్ళైన భార్యకి ముందే చెప్పారు సైంటిస్టులు పిచ్చివాళ్ళని. పిచ్చి ఎదురుకుండా కనిపిస్తోంది, బాబోయ్ ఇంట్లో నేను ఎలా వెళుతాను. పెళ్ళైన నేను హఠాత్తుగా అర్ధరాత్రి 2 గంటలు లేచి రోజల్లా రాసి, రాత్రల్లా రాసి, మళ్ళా 2 రోజు పొద్దున్న వరకు రాస్తే ఏమనుకుంటుంది? ఒక 8-9 పేజీలు రాశాడు. ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ రాసేసాక పక్కన పెట్టి ఇప్పుడు మాట్లాడాను. ఆ 5 పేజీలు ఒక నేచర్ క్యూర్ మ్యాగజీన్ కి పంపించాడు. నేచర్ క్యూర్ కాదు, నేచర్ అనేటటువంటి మ్యాగజీన్ చాలా పెద్ద సైంటిఫిక్ మ్యాగజీన్. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ముందు అందులోనే పడింది, మ్యాక్స్ ప్లాంక్ థియరీ కూడా ముందు అందులోనే పడింది. అంటే గొప్ప గొప్ప సైంటిస్టుల ఆర్టికల్స్ అన్ని కూడా అందులో పడతాయి, అందులో పడుతుంది. భార్యతో మామూలుగా ఉంటే భయ భార్య ఏదో ఫాస్ట్ అయింది కాబోదు లేచాడు. ఏం జరిగింది, ఆ 2 గంటలు లేచినప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఎక్కడ మర్చిపోతానో అని చెప్పి రాయటం మొదలెట్టాడు. అది ఇలాగే ఆయన కెమిస్ట్రీని పూర్తిగా మార్చింది, పూర్తిగా మార్చింది. సైన్స్ తెలిసిన వాళ్ళకి ఆ యాంగిల్ తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అర్థమైందా, అంత గొప్ప సైంటిస్ట్ కూడా ఒక బిందువు కిందకి దిగుతుంది, ఆ బిందువుని వాళ్ళు ఎక్స్పాండ్ చేయగలుగుతారు. ప్రజ్ఞ అంటే గురుదేవులు మనకి అందజేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజ్ఞా మండలి అని అర్థం చేసుకోండి. అది మీకు అందజేస్తున్నారు, ఆ గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంత గొప్ప కార్యక్రమము ఎంత సులభంగా మీ చేతుల్లో పెడుతున్నారు. మీరు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ ప్రజ్ఞ మీలోకి అవతరిస్తుంది. స్త్రీలు పురుషులు కలిసి చేస్తే దాన్ని ప్రజ్ఞా మండలం, ఆడవాళ్ళు మాత్రమే కలిసి చేస్తే మహిళా మండలి అంటాం, యువకులు మాత్రమే కలిసి చేస్తే యువ మండలి అంటాం. కార్యక్రమాలు ఒకటి అందరివి, ప్రజ్ఞా మండలైనా మహిళా మండలైనా యువ మండలైనా చేసే కార్యక్రమాలు ఇవే. ప్రజ్ఞ అంటే అర్థమైందా, ఒక బిందువు అలా దిగుతుంది, దిగిన తర్వాత అది ఒక జ్ఞానంగా జ్ఞాన ప్రకాశంగా అందరికీ అందజేస్తుంది. అది ఇక్కడ పెట్టినటువంటి బొమ్మ. ప్రజ్ఞావతరణ గురించి ఆలోచించండి. భగీరథుడు ఒకసారి భౌతికంగా నీరు కావాల్సి వస్తే భగీరథ ప్రయత్నం చేసి గంగని దింపాడు. ఈనాడు ఈ ప్రజ్ఞ, ప్రజ్ఞ అనేది అర్థం అవుతోందా మీకు? మళ్ళీ అర్థం కాకపోతే ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈనాడు మానవ జీవితాన్ని శాసిస్తుంది. అంటే మన బయో కెమిస్ట్రీ ఉంది, మన శరీర నిర్మాణము, ఈ డాక్టర్లు మనకి ఇచ్చేటటువంటి మందులు, ఇవంతా దేని వల్ల వస్తున్నాయంటే బయో కెమిస్ట్రీ వల్ల వస్తుంది. ఈ బయోకెమిస్ట్రీకి ఆధారభూతమైనటువంటిది ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని రింగ్ స్ట్రక్చర్ అంటాం. ఆ రింగ్ స్ట్రక్చర్ సైంటిస్ట్ గా అర్థం కాదు, 35 ఏళ్లగా అవసరపడేవారు వాళ్ళు. 35 సంవత్సరాల బట్టి సైన్స్ లో ఉన్నటువంటి మహామహా మేధావులు అసలు ఈ బెంజీన్ నిర్మాణం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కెక్యులే అనేటటువంటి ఒక వ్యక్తికి ఒక కళ వచ్చింది. ఇమీడియట్ గా నిద్రలేసి ఆ కళని బొమ్మలాగే గీసుకున్నాడు. గీసుకున్నాక ఆయనకి ఏంటర్థమైందంటే, అరే ఇదే కదా నేను వెతుక్కుంటున్నాను. సమాచారం చేసుకోండి, సైంటిస్టులందరికీ కూడా ఉన్నటువంటిది ఏం చేసే ప్రజ్ఞ, ఏంటి ప్రజ్ఞ, చూసిన దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాన్ని పట్టుకోగలరు. ఆ కారణ జగత్తుని పట్టుకోగలిగేటటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ ప్రజ్ఞా మండలిగా మీకు ఇవ్వబడుతోంది. మీరు అర్థం చేసుకోవటం లేదది, ఒక మామూలు ప్రజ్ఞా మండలి కాదు అది. రాబోయేటటువంటి ప్రపంచాన్ని శాసించేటటువంటి సైన్స్. అంటే గురుదేవులు ఏం చెప్పేవారు అంటే, మానవ శరీరము 300 కోట్ల సెల్స్ తో నిర్మించబడింది. 300 కోట్ల కణాలు, జీవ కణాలు మన శరీరంలో ఉన్నాయి. ప్రతి కణము ఒకేలాగా ప్రవర్తిస్తుంది, ప్రతి కణముకి ఒకే సమలక్షణం ఉంటుంది. కణాల రచనలో మార్పు ఉండదు, సెల్స్ యొక్క రచనలో మార్పు ఉండదు. కానీ ఆ సెల్స్ వేరువేరు భాగాలలో వేరువేరు క్రియాకలాపాలు చేస్తూ ఉంటారు. కిడ్నీలో ఉండేటటువంటి సెల్, హార్ట్ లో ఉండేటటువంటి సెల్ ఒకలాంటిదే, క్రియాకలాపాలు వేరుగా ఉంటాయి. కిడ్నీ పని ఫిల్టర్ చేయటం, హార్ట్ పని రక్తాన్ని ప్యూరిఫై చేయటం. మా ఒక సెల్స్ ఒకేలాగా ఉంటాయి, దాన్నే ఈనాడు పేపర్లో స్టెమ్ సెల్స్ అనే పేరుతో చెప్తున్నారు. మీరు విని ఉంటారు స్టెమ్ సెల్స్ అని. ఆ స్టెమ్ సెల్స్ విశ్వ మానవుడి శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఎలాగైతే ఈ సెల్స్ ఉన్నాయో, విశ్వ మానవుడి శరీరంలో కూడా ఆ స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఆ స్టెమ్స్ నిర్మాణమే గురుదేవుల యొక్క లక్ష్యము. విశ్వమానవుడి శరీరంలో స్టెమ్ సెల్స్ తయారైపోతే విశ్వమానవుడు కరెక్ట్ గా అయిపోతాడు కదా. భావం అర్థమైందా? అది మనం చేయబోతోందండి. ఇది ఏంటో కొత్తగా ఉంది అనుకోకండి. ఖచ్చితంగా మీరు చేస్తోన్నది ఆ దిశలో వెళ్తుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టెమ్ సెల్స్ గా సెల్స్ లో ఎన్నుంటాయి? 5 అవయవాలే ఉంటాయి ప్రపంచంలో. ఈ మొత్తం విషయంలో 5 తత్వాలే ఉన్నాయి, పంచభూతాలే ఉన్నాయి. అవి పంచ తన్మాత్రలుగా, పంచ ప్రాణాలుగా, పంచ కర్మేంద్రియాలుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా మన శరీరం నిర్మిస్తుంది. మరి ఇవే 5 కలిసి విశ్వమానవుని కూడా నిర్మిస్తాయన్నది అర్థం చేసుకోండి. విశ్వమానవుణ్ణి పురుష సూక్తంలో వర్ణించారు. పురుష సూక్తము విశ్వమానవుడు ఎలా ఉంటాడు అని వర్ణించాడు. విశ్వమానవుడు ఎలా ఉంటాడు? స్టెమ్ సెల్స్ యొక్క విభిన్న నిర్మాణాలు. భావం అర్థమవుతోంది అందరికీ? నేను సైన్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? భావం అందరికీ అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్తగా ఇది వినండి. విని ఊరుకుంటే ఒప్పుకోండి, మీరందరూ కూడా అనేక సంవత్సరాల బట్టి పూజ గురుదేవులతో అనేక జన్మలు బట్టి లింకై ఉన్నారు, కనుకే వచ్చాము అన్నది గుర్తుంచుకోండి. వచ్చినే ఆశామాసిగా ఎవరు రాడు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఇది ఎలా చెప్పేస్తారు మాస్టారు, మాకు ఎలా నమ్మకం కలుగుతుంది? అర్జునుడికి తన పూర్వజన్మల గురించి తెలియదు. ఎప్పుడు తెలిసిన పూర్వజన్మల గురించి? బహుమునే యతీతాని జన్మ అని దవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. నీకు తెలియదురా బాబు అని నాకు తెలుసు, నేను చెప్తున్నా విను. అంటే అర్జునుడికి పూర్వజన్మల గురించి తెలియలే. మరి మనకి మన గురువు చెప్తున్నాడు, నాయన నువ్వు అనేక జన్మలు బట్టి నాతోనే ఉన్నావు కనుక ఈనాడు ఇక్కడ ఉన్నావు. నీకు కనిపించదయ్యా బాబు, నీకు కనిపించదు. అందుకే అర్జునుడు లాంటి మహామేధావి ఒక ప్రశ్న వేశాడు, మన్యతే ఏమిటం సత్యం. నేను దాన్ని చూడగలనని నువ్వు అనుకుంటే నాకు చూపించు నాయన. నాతే చూడలేవు. చూపిస్తున్నారుగా గురువు గారు, చాలా స్పష్టంగా బాబు మీరు నాతోనే అనేక జన్మలు బట్టి కలిసి ఉన్నారు. రాముడుగా కృష్ణుడుగా మాత్రమే కాదు, ఏ ఏ దేశంలో ఏ ఏ మహాపురుషుడు అవతరించినా మీరు గుర్తుంచుకోండి, అది పూజ్య గురుదేవుడి యొక్క చేతనత్వం వల్లే వచ్చింది. మనము ఈ చేతనత్వాన్ని వేరువేరుగా చూసుకుంటాం. శృతి స్థాయి గురించి చెప్పినప్పుడు కూడా ఆయన ఏమంటాడు, ఈ 5½ అడుగులే నేను అనుకుంటే నువ్వు మూర్ఖుడివి, మహామూర్ఖుడివి. ఇంకా ఇక్కడ ఇక్కడికి చేరినటువంటి మనము, ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత మీరు నేను చెప్పిన దాంట్లో మీరు చేయగలిగేటటువంటి లక్ష్యాలను నిర్ణయం చేసుకోండి, నేను ఇంత చేస్తాను. ఇంకా కార్యరతులు అయిపోండి, పనిచేయటం మొదలెట్టాలి మనం. ఇన్నాళ్ళు ఏం చేసాం? నేర్చుకున్నాం, మన వాళ్ళందరినీ కలుపుకున్నాం. మహాభారత యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, చాలా మంది రాజులు దెబ్బలాడారు. వాళ్ళ వాళ్ళ జెండాలు ఉండేవి, కానీ వాళ్ళ జెండాలంటే ఎవరు చెప్పినట్టుందంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టుంది. భావార్థం అవుతుంది కదా. మనం అందరము కూడా సంఘటితం అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మార్చటానికి, విశ్వమానవుణ్ణి మార్చటానికి. విశ్వమానవుడు అంటే 2000 మంది ఉన్నారు, 1000 కోట్ల మంది ఉన్నారు. అంతేత విశ్వమానవుడి శరీరంలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 1000 కోట్ల సెల్స్ ఉన్నాయి. అది కూడా పెరుగుతుంది కదా. అంతేత ఈ విశ్వమానవుడి యొక్క ఉన్నటువంటి సెల్స్ మనం. ఒక సెల్ కరెక్ట్ గా పనిచేస్తే చాలు. క్యాన్సర్లో డాక్టర్ల లక్ష్యం ఏంటంటే క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి, పిచ్చిగా పెరుగుతుంటాయి. కానీ ఆ సెల్స్ లో ఒక సెల్ కరెక్ట్ గా పనిచేయగలిగితే డాక్టర్ల కోరికది ఎలాగో అలాగా క్యాన్సర్ సెల్ విభజన ఎక్కడో మతి తగ్గించదు. ఆ సెల్ కణాలు భ్రష్టు పట్టిస్తుంది మొత్తం శరీరాన్ని. కానీ ఆ క్యాన్సర్ గా విస్తరిస్తున్నటువంటి సెల్లులో ఒక్క సెల్ కరెక్ట్ అయిపోతే అదేం చేస్తుంది? అన్ని సెల్స్ ని కరెక్ట్ చేసేస్తుంది. డాక్టర్లకు అది చేత కావటం లే. పూజ్య గురుదేవులు ఆ కార్యక్రమాన్ని మీకు అందజేశారు. ఒక్క సంవత్సరంలో నేను ఉత్తినే నోటి మాటగా అంటున్నాను, మొత్తము ఆంధ్రప్రదేశ్ గాయత్రీ ప్రదేశ్గా మారిపోతుందని నేను వచ్చినే అంటున్నాను. నా కోరిక ప్రపంచం మారాలి. ఇంతేంటే ఒక ఆంధ్రప్రదేశ్ మారిపోతే ప్రపంచం మారిపోతుంది, ఒక సెల్ మారితే చాలు అంటున్నాం కదా. ఆ లక్ష్యాన్ని మీరు అర్థం చేసుకోండి. చేస్తే వస్తుందమ్మా, వింటే రాదు. మీరు ఇక్కడి నుంచి ఆ తీవ్రమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోమంటున్నాను అంటే, ఈ ప్రజ్ఞామండలి అనేది విశ్వ మానవుడి యొక్క స్టెమ్ సెల్. ఈనాడు మీరు పేపర్లో అంతా చూస్తున్నారు కదా, ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో మీరు చూస్తున్నారు పేపర్లో. ఇవాళ పడింది నీలోఫర్ హాస్పిటల్లో, చదివారు పేపరు? పేపర్ చూస్తూ ఉండండి, అందుకు చదవండి పేపరు, ఏడవడానికి చదవండి. ఇలాగ ఏడుస్తున్నారా మనుషులు? వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు, వాళ్ళ ఉద్దేశాలు మంచివో చెడ్డవో నాకు తెలియదు, కానీ మీ వల్ల మాత్రము తండ్రి పిల్లలు చనిపోతున్నారు హాస్పిటల్లో, నీలోఫర్ హాస్పిటల్లో. అంటే ఎంత వికృతమైనటువంటి మానసిక స్థితి వచ్చిందో. ఇది సాధారణ ప్రయత్నాలతో జరగదు. స్టెమ్ సెల్స్ మార్చాలి. స్టెమ్ సెల్స్ లో 5 ముఖ్యమైనటువంటి కణాలు ఉంటాయి. వాటిని సైన్స్ లో ఏదో పేరు చెప్తారు, ఆ పేరు మనకు అనవసరం. 5 ఉంటాయి. వాటిని న్యూక్లియస్ అని, మైటోకాండ్రియా అని, ప్రోటోప్లాజం అని, ఆర్గనైజ్ అని, తర్వాత దాని పైన ఉన్నటువంటి కవర్ అని చెప్తాం. 5 ఉంటాయి అందులో. అందులో కూడా 5 ఉంటాయి. ప్రపంచం అంతా పంచపంచ. మీరు కూడా 5 కలిసి ఒక స్టెమ్ సెల్ లాగా ఏర్పడుతున్నారు అన్నది అర్థం చేసుకోండి. ఇది ఒక విచిత్రమైనటువంటి వైజ్ఞానిక ప్రయోగం. ఆ బయోకెమిస్ట్రీ చదివిన వాళ్ళకి వైజ్ఞానికత అర్థం అవుతుంది. మీరు నాకు నాడబట్టి ఉంటున్నటువంటి వాళ్ళకి నా కెమిస్ట్రీ గురించి ఖచ్చితంగా అంటుకుంటుంది కదా, అందుకని చెప్పేది. కానీ మీరు ప్రజ్ఞామండలిని కాదు నిర్మిస్తున్నది, విశ్వ మానవుడికి వికృతమైనటువంటి మనస్సును సవరించేటటువంటి సెల్ సెల్స్ గా మారుతున్నారు. మీకు ఎంత పెద్ద బాధ్యత ఉన్నదో అర్థమైందా? కానీ ఈ స్టెమ్ సెల్స్ అయినా, మన శరీరంలో ఉన్నటువంటి హార్ట్ సెల్స్ అయినా, కిడ్నీ అయినా ఒకేలాగా పనిచేస్తాయి. మీరు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకండి. 5 కలిసి వారానికి ఒకరోజు ఒకరింట్లో కలవాలి అంతే. ఈ రూల్ కనుక మీరు పెట్టుకోగలిగితే చాలు. పద్ధతిగా 365 రోజులు జరగాలి. వాడు రాలేదు, వీడు రాలేకపోతే ఒక్కడికే. రవీంద్రనాథ్ టాగోర్ ఏం చెప్పాడు అంటే, ఏ క్లాస్ తెలియదు. అంతట ఈ భావాన్ని మీరు అర్థం చేసుకోండి. భావం అర్థమవుతుందా? ఎంత చాలా సులభంగా ప్రపంచం మారిపోతుంది. మీరందరూ మారిపోతే కానీ ఎలా? 5 కలిసి ఒక ప్రజ్ఞామండలిగా మారాలి. క్లియర్? ఎవరికైనా ఏమైనా అనుమానం ఉందా ఇందులో? లేదు కదా. ఈ ప్రజ్ఞామండలిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, గురుదేవులు నిర్మించినటువంటి ఆ దివ్య ఆలోకం మీలోకి దిగాలి. మీలో కంటే మీ ఒక్కళ్ళోనా, మీ 5 దిగాలి. సైన్స్ లో ఈ పుస్తకం ఏంటో అంత బాగోలేదండి, నేను ఇంకో పుస్తకం చదువుతాను అన్నాడు అనుకోండి, ఎవరైనా ఇంకా ఒక సైంటిస్ట్ అవుతాడు అప్పుడు కదా. న్యూటన్ ఎలా చెప్పాడో నువ్వు అలా చేయాల్సిందే, ఐన్స్టీన్ ఎలా చెప్పాడో మీరు అలా చేయాల్సిందే. అంటే ఇక్కడ ఏకత్రితమైనటువంటి మీరు ఖచ్చితంగా గురుదేవుని యొక్క పిలుపుని అందుకునే వచ్చారు అన్నది గుర్తుంచుకోండి. అవకాశాన్ని పోగొట్టుకోకండి. టైం ఎంత అవుతుంది అని చూసుకోకండి. మనం ఇక్కడ కలిసింది ఒక గంటలో ఒక ప్రోగ్రామ్ చేసుకోవడానికి కాదు. ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి ఆధారభూతమైనటువంటి ప్రజ్ఞామండలి లక్షణాలను తెలుసుకోవటానికి. ఈ భావంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మనకి దిగుతున్నటువంటి ఆ ప్రజ్ఞ ఒకేలాగా అందరిలోనూ దిగాలి. అవునా కాదు? సెల్స్ కి అన్ని కూడా ఆహారం ఇచ్చేది ఆక్సిజన్. హార్ట్ సెల్కి అయినా, కిడ్నీ సెల్కి అయినా, మన గోరు పెరగటానికి కావాల్సినటువంటి సెల్స్కి అయినా, జుట్టు ఊడిపోవడానికి కావాల్సిన సెల్స్కి అయినా, లేకపోతే జుట్టు ఉండటానికి కావాల్సినటువంటి సెల్స్కి అయినా, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ నుంచి. మరి మన ప్రజ్ఞామండలికి యుగశక్తి గాయత్రి నుంచి ఆహారం రావాలి. ఒకే ఆహారం రావాలి అందరికీ, అది గుర్తుంచుకోండి. ఆ మార్పు అర్థం చేసుకోండి. అంచేత అనేక రకాలైనటువంటి పత్రికలు కానీ అనేక రకాలైన ఎందుకు వదులుతున్నాను అంటే, ఆ ఒక పత్రిక ఆ పర్టికులర్ ఆర్గన్ కి, వివేకానికి మాత్రమే జ్ఞానం ఇస్తుంది. మనం ఏం కోరుకుంటున్నాం, యుగాన్ని మార్చి వేసేటటువంటి ఆహారం కావాలి కనుక ఆ యుగశక్తి గాయత్రిని మనము గురుదేవుని యొక్క లక్షణాలకి అనుగుణ్యంగా తెలుగులో వస్తుందా లేదా, దానికి మనం కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి ఎడిటర్స్ గా ఏర్పడి యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ ని దీనికి అనుగుణ్యంగా మలచాలి మనం. కష్టం అండి, వాళ్ళు వింటారు లేదండి, వినేవాడికి నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్పాలా వినేవాడికి, వినని వాడికేగా చెప్పాలి నువ్వు. కానీ వినని వాడికి దెబ్బలాడి చెప్తే ఏం లాభం లే, బలవంతంగా చేస్తే ఏం లాభం. మనం ఐదుగురము కూడా ఆ ప్రజ్ఞామండలిలో ఆ నెల వచ్చినటువంటి యుగశక్తిని గురుదేవుని యొక్క లక్షణానికి అనుగుణ్యంగా మారుద్దాం. చాలా స్పష్టంగా గురుదేవులు శాంతికుంజిలోని కార్యక్రమాలకు ఈ విధమైనటువంటి రూపకల్పన ఇచ్చారు. కానీ గురుదేవులు ఎప్పుడు కూడా మూర్ఖంగా ఇలాగే చేయండి అనలే, ఈ లక్ష్యాల వైపు వెళ్ళండి అన్నారు. ఈ లక్ష్యాల వైపు మన ఆంధ్రప్రదేశ్లో మనకు కావలసినట్టు యుగశక్తి మ్యాగజైన్ ని మలుచుకుందాం. నిస్సంకోచంగా మనం అందరము కూడా అందులో మనకి నచ్చని అంశాలు, నచ్చని అంశాలు అంటే ఏమిటి, ప్రజ్ఞ దిగటానికి కావలసినటువంటి అంశాలే అందులో ఉండాలి అని మన కోరిక. దానికి తగినట్టు మనం ఆంధ్రాన్ని దీన్నే మలుచుకుందాం. పేజీలు సరిపోకపోతే పేజీలు పెంచుకుందాం. మనం మొత్తము మనకి ఆ స్వాతంత్రం ఉన్నది, మొత్తం మనకి ఆ స్వాతంత్రం ఉన్నది. కానీ దానికి హరిద్వార్ నుంచి రేపు 22, 23, 24 తారీఖుల్లో మొత్తము హరిద్వార్ హైదరాబాద్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కార్యకర్తలు, చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. మొత్తము శాంతికు హైదరాబాద్ దిగుతాం. మొత్తం ఎప్పుడూ రానటువంటి ఒక విశేషమైనటువంటి కార్యకర్త, ఎప్పుడు ఆయన హరిద్వార్ దాటి రాలే, కానీ ఈసారి ఆయన హరిద్వార్కి వస్తుంది. హరిద్వార్ నుంచి హైదరాబాద్కు ఎప్పుడు అంటే మన కోసం, మన దక్షిణ భారతదేశానికి మన కార్యకర్తలకి ఏది అవసరము దాన్ని వర్క్షాప్ అంటాం, కార్యశాల అంటాం. అంటే 22, 23, 24 తారీఖులలో లెక్చర్ చేయలేదు మీరు, ఇందాలు బట్టి వింటూనే ఉన్నాగా. ఇంకా సంస్కృతి ఛానల్, ఆస్థా ఛానల్, భక్తి ఛానల్తో మీ ఇష్టం విన్నంటుంటే వినండి. కానీ విని ఏం లాభం, ఆచరణ మనం చేస్తున్నాం కనుక, పూజ్య గురుదేవుల యొక్క కార్యకర్తలుగా మనం ఉంటున్నాం కనుక, మనము ముందు ఈ ప్రజ్ఞామండలిని స్థాపించేద్దాం. ఇంటి ఇంటికి స్థాపించాలి. మీరు మీ ఇల్లు ఖచ్చితంగా ప్రజ్ఞామండలి అవ్వాలి, ఇక అందులో డౌట్ ఏం లేదు. మనము నువ్వు మారితే యుగం మారుతుంది, మనము మంచిగా అవుతే యుగం మంచిగా అవుతుంది. నిన్న నవవసంతం అని సినిమాకి వెళ్ళా, గురుదేవుడి యొక్క ప్రభావము సినిమాల్లో కూడా ఎలాగా విస్తరిస్తోందో, అందులో ఒక వ్యక్తిని ఒకడు మంచి పని చేస్తుంటే వెనక్కి లాగుతాడు. ఆ హీరో అన్న డైలాగ్ చాలా జాగ్రత్తగా వినండి, అంకుల్ మీరు మంచివాళ్ల కోసం వెతుకుతున్నారు తప్ప మీరు మంచిగా మారటానికి ప్రయత్నించటం లేదు అని మీరు చేస్తున్న తప్పు అన్నాడు. భావన హం బదిలేంగే యుగ్ బదిలేగా, హం సుధరేంగే యుగ్ సుధరేగా. ఏమన్నాడా హీరో, అంకుల్ మంచివాళ్ళ కోసం నువ్వు వెతుకుతున్నావు, నాకు ఎక్కడ మంచివాడు కనిపించలేదు అంటున్నావు, ఎలా కనిపిస్తాడయ్యా బాబు, నువ్వు మంచిగా మారు, దాట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ అంటాడు, అది చేసి చూపిస్తాడు సినిమాలో. మనము భౌతికంగా నిజ జీవితంలో ఆ మార్పులు తీసుకోవద్దాం. మా కార్యకర్తల నుంచి గురుదేవులు ఆశిస్తున్నారు, ఇంతవరకు మనము ఒక ప్రేమ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏదో విధంగా మనం అందరము కలిసాం. ఈ కలిసినటువంటి మనము ఐదుగురుగా మీరు ఉన్న చోటే కలగండి. మీరున్న చోటే కార్యక్రమాలు చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి. కానీ మీరు ఒకటిగా అర్థం గుర్తుంచుకోండి, 22, 23, 24 తారీఖులకి మనం అందరం వెళ్దాం, కార్యకర్తలు అందరం వెళ్దాం. మీరు ఫ్రీ టైం చేసుకోండి. 1000 మంది కార్యకర్తలు అక్కడే చేరుకోవాలి. మన వాళ్ళు హరిద్వారి కాదు, హైదరాబాద్. మరి హరిద్వారికి వెళ్దామా? హరిద్వార్ వాళ్లే ఇక్కడికి వస్తున్నారు. మన మనసులోని భావం వాళ్ళకి చెప్తాం. ఆనెస్ట్గా చెప్పండి, ఇది ఒక కుటుంబ పరంగా చెప్తున్నాం, ఒక సంస్థ పరంగా చెప్పండి. గాయత్రి పరివారం అంటున్నాం మనం దీన్ని, గాయత్రి సంస్థ అంటే పరివారంలో కాస్త అతిథ్యంగా ఉన్నవాళ్ళని మనం ఏం చేస్తాం? వదిలేస్తాం? ఏం చేస్తాం వాళ్ళని? వాడి మీద ఎక్కువ దృష్టి సారిస్తాం. తల్లి ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్నటువంటి వాడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. బలవంతులైన వాడు నీకైతే చెప్పేది వాడికి సహాయపడండి. పరివారం లాంటి వాతావరణం తెచ్చుకుందాం. ఈ పరివారం లాంటి వాతావరణం తెచ్చుకోవటానికి మన కార్యకర్తలందరికీ 2 కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు అమల్లో చేసుకోవాలి. మనం అందరము కూడా దీక్ష తీసుకోబోతున్నాం. కానీ దీక్షలో సంఖ్య నేను చెప్పటం లేదని మీరు చెప్పాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆయన అడుగుతారు. శాంతి గురించి గురుదేవుల యొక్క ఆశీర్వాదాలు ఆయన ద్వారా మీ నుదటికి ప్రవహిస్తాయి. అంచేత మీరు ఎన్ని ప్రజ్ఞామండళ్ళు మీ ఏరియాలో పెట్టుకుంటారో నోట్ చేసుకోండి. అది చెప్పాలి ఆయనకి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఎన్ని యువశక్తి గాయత్రి మ్యాగజైన్స్ తయారు చేస్తారో అది చెప్పాలి. కారణం అర్థమైంది కదా. దయచేసి యుగశక్తి మ్యాగజైన్ ని మిగతా ఆధ్యాత్మిక మ్యాగజైన్లుగా భావించవద్దు. అది ఒక సైంటిఫిక్ జర్నల్, ఒక వైజ్ఞానిక మాసపత్రిక. అందుకే దాని మీద పేరు ఏం రాసింది అంటే ద రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మ్యాగజైన్. నాతో చాలా మంది అంటారు, నేను అంటాను, యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ ఆ లెవెల్కి రాలేదు. మన మ్యాగజైన్ అది ఆ లెవెల్కి మనం చేద్దాం. ఖచ్చితంగా ఆ లెవెల్కి కావాల్సినటువంటి మార్పులు మీరు కనుక చెప్తే హరిద్వార్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు మనకే ఆ బాధ్యత అప్పచెప్తారు. మీరు ముందుకు రండి, నేను తీసుకుంటాం ఆ మ్యాగజైన్ బాధ్యత. చాలా ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు. మీకే ఇస్తామయ్యా బాబు బాధ్యత, తీసుకునే వాళ్ళు ఎవరు రావటంలే. ఇళ్లలో కూర్చోకండి. ఈ సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ గాయత్రి ప్రదేశ్ అనేది మనం వచ్చినే నోటి మాటగా అంటున్నాం. మన ఉద్దేశం ఏంటి? మొత్తము పృథ్వీ గాయత్రి ప్రదేశ్ గా మారిపోవాలి. గాయత్రి అంటే ఏంటి? మంత్ర జపం చేసేవాళ్ళ ద్విజులు. ద్విజులు అంటే ఏంటి? భూమి మీద నడిచేటటువంటి దేవతలు. అంటే అప్పుడు పృథ్వీ ఏమవుతుంది? స్వర్గం అవుతుంది. మీరు అదే అర్థం చేసుకోండి. గాయత్రి గాయత్రి అని చెప్పుకున్నారు మంత్రం అనుకోకండి, బ్రాహ్మణత్వాన్ని అందజేసేటటువంటి ఒక మంత్రం. బ్రాహ్మణత్వం అంటే పుట్టుకతో వస్తుందా? పుట్టుకతో రాదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మను ఎప్పుడో చెప్పాడు, జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్విజ ఉచ్యతే. సంస్కారం వల్ల నువ్వు బ్రాహ్మణుడు అవుతావు, పుట్టుక వల్ల అవవు అని ముట్టుకు చస్తూ ఉంటే ఈనాడు మన జాతి ఎలాగ ఈ పేరు మీద, కులమతాల పేరు మీద ముక్కముక్కలు అవుతుందో చూస్తున్నాం కదా. మరి అవగాహన ఉన్నటువంటి మనము అవసరాన్ని కాలాన్ని గుర్తించండి. మహాకాలుడు నిర్ణయించుకున్నాడు పృథ్వీని స్వర్గంగా మార్చేస్తాడు. కానీ మహాకాలుడు నిర్ణయించుకుంటే మీడియం కావాలిగా, ఒక మాధ్యమం కావాలిగా, ఓ అర్జునుడు కావాలిగా, ఒక హనుమంతుడు కావాలిగా. కానీ మేమంత గొప్పవాళ్ళం కాదు. మీరు ఖచ్చితంగా అంత గొప్పవాళ్ళే అని ఆయన చెప్తూ ఉంటే దుమిందుకు వినాం. హనుమంతుడు కూడా నేను సుమిత్రాన్ని దాటలేను అన్నాడు. దాటగలిగాడు కదా. ఇచ్చేదా ఆ వెనకాతులు ఉన్న శక్తి చెప్పింది నువ్వు చేయగలవని. ఇక్కడ సమావేశమైనటువంటి మనకి ఆ శక్తి చెప్తోంది, బాబు మిమ్మల్ని నేను పిలుచుకొచ్చాను, మీ అంతటి మీరు రాలేదు. మరి ఈ మాటలు వింటున్నప్పుడే వచ్చారుగా మీరు. మరి వచ్చారంటే మీకు అదృష్టం ఉంది. అదృష్టాన్ని వదులుకోకండి. ఆ తలుపులు వేసేస్తే తప్పుడు రాదు. కార్యకర్తలు ఆ తలుపులకి కిటికీలు వేసేయండి. ఇదివే కలేదమ్మా, ఇటు నుంచి రావటం. అంచేత ఈ మార్పు నా వైపు దృష్టి చూడండి, తలుపులు వైపు ఉన్నాయి కానీ తలుపులే చెప్తున్నాను నేను, గురువు గారి తలుపులు. అంచేత గురువు గారి తలుపుల్ని మీ లోపలికి తీసుకెళ్ళండి, ఈ తలుపుల్ని మూసేయండి. అంచేత మన మొదటి బాధ్యత ఏంటి అంటే ఈ ప్రజ్ఞామండలిలో ఈ యుగశక్తి గాయత్రి అందరూ చదవాలి. ఇందులో ఏమొస్తుంది? ఆ నెలలో మన బుర్రలలో దిగవలసినటువంటి ఆ గాయత్రి జ్ఞాన జ్యోతి వస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వినండి, ఆ స్థాయికి ఇంకా రాలేదు ఇది, కానీ మనం అందరం ప్రయత్నం చేస్తే వస్తుంది. మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసుకోకపోతే, ఇందాక నేను చెప్పినట్టే ఒక సెల్ బాగుపడితే ఏం లాభం? సెల్ సెల్ బాగుపడాలి. కిడ్నీ స్టోన్, కిడ్నీ సెల్ ఒకటే బాగుపడితే, హార్ట్ సెల్ బాగుపడకపోతే కష్టమే కదా. స్టెమ్ సెల్ ఆ భావన అర్థం చేసుకోండి, ఐదుగురు కలిసి ఏర్పడేటటువంటి ప్రజామండలి విశ్వ మానవుడి యొక్క స్టెమ్ సెల్ గా మారుతుంది. దానికి మీరు రండి, ముందుకు రండి, మేము ప్రజామండలి స్థాపిస్తాం. ప్రజామండలిలో ఏం చదువుకోవాలి మీరు? జగశక్తి గాయత్రిలో చెప్పబడినది ఎందుకు చదవమంటున్నాను అర్థమైంది కదా. ప్రపంచంలో ఒక్కొక్క శక్తి ఒక్కొక్క మార్గంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్లాస్టిక్ వైర్ గుండా రాదు, కండక్టర్ ద్వారానే వస్తుంది. వాసన మీ ముక్కుల్లోకి చేరాలి అంటే వాసనాత్మకమైనటువంటి కణాలు మీ ముక్కుకి తగలాలి. వాసన లేని కణాలు తగిలితే మీ ముక్కు వాసన చూడలేదు. బైపాస్ మీకు జరుగు చేస్తే వాసన ఇచ్చే కణాలు కూడా మీ ముక్కుకి కణాలు ఇవ్వలేదు. అంచేత ఈ పుస్తకం అలాంటిది. హిందీ అఖండ జ్యోతి ఆ లెవెల్లోనే ఉంది. హిందీ అఖండ జ్యోతి చదివినటువంటి వాళ్ళ కోరిక ఏమవుతుంది అంటే యుగశక్తి గాయత్రి కూడా ఏ స్థాయిలో ఉండాలి? ఆ స్థాయిలోనే ఉండాలి. మరి హిందీ వచ్చి గురుదేవుని యొక్క భావము తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? దీనిని దాని లెవెల్ గా మారుద్దాం. ఇంకేత మీరందరూ కూడా యుగశక్తిని ఎంతమంది ఇళ్ళకి తీసుకెళ్తారు అనే నిర్ణయం వేరుగా తీసుకోండి. ఎన్ని ప్రజ్ఞామండలి పెడతారు, ఎన్ని యుగశక్తి గాయత్రిని మీరు ప్రపంచానికి అందజేస్తారు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఇన్నాళ్ళ బట్టి మీతో సంపర్కం ఉన్నటువంటి నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కూడా, నా మీద మీకు ప్రేమ ఉంది కనుక నా మాట అర్థం చేసుకుని, మాస్టర్ చెప్తున్నది కరెక్టే చెప్తారు కదా ఎప్పుడు కూడా, ఇంకా మనం ఈ లైన్ లో వచ్చేద్దాం, ఎక్కడున్నామన్నా అక్కడే ఉండమంటున్నా. మనం గాయత్రి చేస్తూనే ఉన్నాం కదా, గాయత్రి మానేస్తే ఎవడైనా, మనం ఏ సాధన చేస్తున్నా గాయత్రి ఆపేరే ఎవరైనా అప్పలేదు కదా. ఇప్పుడు ఆ గాయత్రిని విశుద్ధమైనటువంటి ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి యుగశక్తిగా మనం ప్రపంచానికి అందజేస్తాం. మీతో చాలా సార్లు చెప్పాను నేను, నిజమైనటువంటి శక్తి శ్వాస హంస. ఆ హంసవాహినిగా ఆ శ్వాస ద్వారా మీలోకి ఈ కణాలు వెళ్ళాలి. మీకు తెలుసునో తెలీదో, మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కారణం శ్వాస ద్వారా వచ్చే ఆక్సిజనే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? శ్వాస ద్వారానే సంకల్ప శక్తి ద్వారా ఈ విద్యను కూడా మన లోపలికి తీర్చుకోగలం. ఆ విధానాలు మనకి యజ్ఞము ద్వారా నేర్పబడతాయి. కానీ యజ్ఞము ద్వారా నేర్పబడినటువంటి విధానము అన్ని రోజుల కంటే కూడా కొన్ని రోజుల్లో చాలా బాగా పనిచేస్తుంది. వర్షా ఋతువులో నాటితే బీజము బాగా వస్తుంది. డిసెంబర్లో నాటుతామండి అంటే, అలాగే మీ జీవితాలు ఈ పృథ్వీ మీద అవతరించినటువంటి రోజు శ్వాస బాగా పనిచేస్తుంది. ఇంకంటే ఆ రోజే మీ జీవితాలలో శ్వాస ఎంటర్ అవుతుంది, పుట్టిన రోజు నాడు. తెలుసు కదా? అంచేత ఈ ప్రజ్ఞామండలిలో మీరు మీ పుట్టినరోజు సంస్కారం జరుపుకు తీరాలి. నాకు తెలిసి చాలా మంది ఈనాడు మనలోనే మన కార్యకర్తలే పుట్టినరోజు జరుపుకోవటం లేదు. నేను ఎప్పుడు జరుపుకోమని అడగలేదు కూడా, కానీ ఇప్పుడు అడుగుతున్నా. మీరేమీ మొహమాటం పడకండి. ఇందువల్లనంటే ఆ రోజునే మీ జీవితాలలోకి శ్వాస ప్రవేశించింది. అర్థమవుతుంది కదా? అంతేత పుట్టినరోజు మీరు వదిలేసుకుంటే మీ శరీరాల్లోకి శ్వాస వెళ్లినటువంటి అతి మహత్వపూర్ణమైనటువంటి రోజును మీరు మిస్ అవుతారు.
కానీ పూజ గురుదేవులు ఒక తమాషా అయినటువంటి సూచన ఇచ్చారు. ఆ నెలలో పుట్టినరోజు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒకేసారి వాళ్ళ పుట్టినరోజు ప్రజ్ఞామండలిలో చేసేసుకోవచ్చు, ప్రజ్ఞామండలి సదస్సులు అవుతే. కానీ మనం సమాజాన్ని వదిలిపెట్టవద్దు. మీ ఇంటి పక్కన మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో వాళ్ళు గాయత్రి చేసినా చేయకపోయినా, వాళ్ళు యుగశక్తి మ్యాగజైన్ చదివినా చదవకపోయినా, మీరు వాళ్ళింటికి వెళ్ళి పుట్టినరోజు సంస్కారం చేయించండి. దాని ఇంపార్టెన్స్ చెప్పండి. అక్కడ మన అశ్విని సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు, నాకు చాలా ఇంటరెస్ట్, చాలా నా మనసులో హత్తుకుండేది. ఏం చెప్పారు అంటే, మీరు సంస్కారాలు చేయిస్తున్నారని చెప్పి 3 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టారనుకోండి వాళ్ళని, మళ్లీ మీ జోలికి రాదు. వాళ్ళు కామన్ సెన్స్ ఉండాలి, దాన్ని గురువు గారు సమజారి అనేవారు. అంచేత వాళ్ళకి 2 నిమిషాలే టైం ఉందనుకోండి, ఆ 2 నిమిషాల్లోనే ఈ 2 మాటలు మీకు చెప్పండి. కామన్ సెన్స్ తో ఇంటింట మీ ఏరియాలో, మీ ఏరియాలో ఉన్నటువంటి ఎవరికి కూడా పుట్టినరోజు సంస్కారం జరగకుండా ఉండకూడదు. సబ్బు అందుకునేవాడు ఇంటింటికి తిరిగి నా సబ్బు ఇంత గొప్పది అని చెప్తాం కదా, 2 నిమిషాలు మనం కూర్చోబెడతాడు, మనం కూర్చుంటాం కూడా. పుట్టినరోజు ఇంత గొప్పది అని చెప్పడానికి మీరు వెళ్ళడానికి సిగ్గు, ఎందుకంటే సబ్బు ఉన్నవాడికి ఉన్నటువంటి సంకల్పం కూడా మీకు లేదా? సబ్బు ఉన్నవాడు అంటే నా ఉద్దేశం అర్థమైందా? సబ్బు ఉన్నవాడు అంటే నా ఉద్దేశం సేల్స్మెన్, ఇంటింటికి తిరుగుతాడు కదా, వెళ్ళండి ఇంటింటికి. అంతే తప్ప మేము 5 గురు కూర్చొని ఇంట్లో చేసేసామండి, గుడుగుడు కొంచెం ముంచారాగా ఉంటే కుదరదు. ప్రపంచాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత మీరేం చేస్తారు అంటే, మీరు ప్రజ్ఞామండలి పెట్టుకున్న తర్వాత మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరికి వెళ్ళండి, అక్కడ ఒక ప్రజ్ఞామండలి గ్యారంటీగా ఏర్పడతారు. మీరు చూడండి, మీరు అనుకుంటారు ఎవరు వినరు అని, మరింతమంది వచ్చారు కదా వింటారు, వింటారు. విన్న ఊళ్ళో 5 గురు చేత ప్రజ్ఞామండలి పెట్టించండి. మెల్లిగా కాస్త అది ఇంటి పక్కల అక్కడ ఈ ప్రజ్ఞామండలి వాళ్ళు మీరు కూడా చెప్పారు, ఒక 5 కుండీలు ఏం చేయండి అక్కడ. అక్కడ ఉన్నటువంటి మట్టి నీరు తీసుకుని ఆ రోజే కాదు తర్వాత ఎప్పుడో ఇలాగే 108 పల్లెటూళ్ళల్లో మీరు ప్రజ్ఞామండలి పెట్టాక ఆ పల్లెటూరు నుంచే మట్టి తీసుకురండి, నీరు తీసుకురండి, ఆ పల్లెటూరు మీదనే ఒక యజ్ఞకుండం పెట్టండి. ఎన్ని కుండాలు ఉంటాయి? 108 పల్లెటూరు నుంచి వస్తున్నాం కదా, 108 యజ్ఞకుండాలు ఉంటాయి. ప్రతి పల్లెటూరు నుంచి 10 మంది రావాలి. ఎంతమంది అవుతారు కదా? ఇంతో మనము యజ్ఞం చేస్తాం 108 కుండీల యజ్ఞం. కానీ వీళ్ళు ఒకరోజు ముందు 10,000 మందితో కలుష యాత్ర చేయాలి. అక్కడ 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనేటటువంటిది ప్రపంచానికి మనం ఒక నినాదంగా ఇవ్వాలి. వీపర్ విక్టరీ అనేటటువంటి ఒక నినాదం, నిరాశగతమైనటువంటి బ్రిటిషర్స్కి ఒక 80 ఏళ్ల వృద్ధుడు, ఎవరి పేరు చెప్తున్నా తెలుసా, విన్స్టన్ చర్చిల్ అని, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అతనికి ముందు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే అతని చేత కాలేదు, ప్రజలంతా నిరాశలోకి వెళ్ళిపోయి ఓడిపోతున్నాం, ఇంకా అంతా హిట్లర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు 82-83 ఏళ్ళు ఆయనకి వయస్సు పట్టి తెలుసుకోవచ్చు మీరు, ఆయన ఏం ఊపికున్నవాడు కాదు, వచ్చాడు యుద్ధం చేయడానికి వచ్చాడు. మనకేముంది, అంతా శాంతియుతమైన ప్రయత్నాలు మీకు ఎవ్వరూ అడ్డు తగలరు, మీరు వెళ్తే ఇంకా మిమ్మల్ని ఆహ్వానిస్తారు కూడా, నేను మంచి పని చేస్తున్నానని కాదా? కానీ ఆయన యుద్ధంలో వీ ఫర్ విక్టరీ అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చాడు. ఆ నినాదం చాలా ముఖ్యం. అంచేత మీరు జయఘోష్ అని గురుదేవులు చెప్తూ ఉంటారు, ఆ నినాదాలు చాలా ముఖ్యం. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్, ఆంధ్రప్రదేశ్ గాయత్రి ప్రదేశ్. కానీ ఎప్పుడు జరుగుతుంది? మనం మారితే యుగం మారు. మనం మారకుండా ఇతరులు మారమంటే ఎవడు మారుతాడు కదా? మనము ఒకటి అవుతే, మనం వివేకవంతం అవుతే, హమ్ ఏక్ బనేంగే నేక్ బనేంగే అనేటటువంటి ఆ నినాదాలు వాళ్ళకి నేర్పి 10,000 మందితో ఆ జిల్లాలో ఈ నినాదాలతో భూమి ఆకాశాలు మనం ఏకం చేసేసి 108 యజ్ఞకుండాలతో నెక్స్ట్ డే ఆ జిల్లాలో మనం యజ్ఞం చేసుకుంటాం. ఈ సంకల్పము 1 సంవత్సరం లోపల అవ్వాలి అని హరిద్వార్ వాళ్ళ ఆకాశం. ఎంత టైంలో మరి మీరు ఎప్పుడు చేస్తారు? రేపు చేసేస్తారా? చేయలేరా మీరు రేపు? చేయలేరా? 108 గ్రామాల్లో మన వాళ్ళు ఉన్నారు కదా. మేకేదో కలకత్తా 108 10,000 అది అంచేత మన వాళ్ళందరము కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజ్ఞామండలి పెట్టి, విలేజ్ ఒక ప్రజ్ఞామండలి అంటున్నాను అంటే చాలా, అది మీలోకే ఇంకా ఎక్కువ చేయండి. ఈ ప్రజ్ఞామండలి స్థాపించి మనం శాంతి గుండి హరిద్వార్ వాళ్ళు మనకి ఒక కాలం ఇస్తారు. మనం 25వ తారీఖున మీరు ఏర్పరిచినటువంటి ప్రజ్ఞామండలి యొక్క ఫామ్స్ అవి కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఒక పద్ధతిగా మనం వెళ్తున్నాం, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క భాగంగా మనం వెళ్తున్నాం. అది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 జర్మన్ యూనివర్సిటీలు, 1 అమెరికన్ యూనివర్సిటీ కూడా దానికి కొలాబరేటర్ గా ఉన్నాయి. దానికి మీరు మెంబర్స్ అవ్వాలి, స్టూడెంట్స్ గా ఎన్రోల్ అవ్వాలి. దానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది, తర్వాత మన కార్యకర్తలు అందజేస్తారు. ఇది అఖిల ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ మెంబర్షిప్ ఫామ్ ఆఫ్ గాయత్రీ పరివార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఫామ్ నింపుతున్నప్పుడు దయచేసి కరెక్ట్ గా నింపండి. ఇది మామూలు అప్లికేషన్ ఫామ్ కాదు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో మీరు చేరటానికి ముందు ఈ మెంబర్షిప్ ఉండాలి మీకు. ఇంకొక ఈ మెంబర్షిప్ అది కూడా మన కార్యకర్తలకి వాళ్ళకి ఇక్కడ అందజేసి వెళ్తాం మనం. కానీ నా ఒక్క సలహా ఏంటి అంటే, మీరందరూ కూడా చాలా పాత కార్యకర్తలు. కార్యకర్తలందరికీ కూడా ఆయుధాలు కావాలి. ఆయుధాలు లేకుండా ఎక్కడికి వెళ్తాం మనం? అంచేత 505 రూపాయలు ఉండేటటువంటి ఆయుధాలు మీకు 475 రూపాయలకి అందుతున్నాయి. మీకు అవర్ కమ్ కది అది. మీరందరూ కూడా ఇవాళ డబ్బు తీసుకున్నామో తీసుకోలేదో మీకు అనవసరం. శ్యామల్ గారు ఉన్నారు, ఆయనకి మీరు పేరు ఇచ్చేసి, అంటే తర్వాత మీరు పేరు ఇచ్చాక ఏం చేయాలి? 475 రూపాయలు ఆయనకి ఇచ్చేయాలి. ఇస్తే ఏమవుతుంది? గురుదేవుని యొక్క ఆత్మకథ సీడీ ఆడియోగా ఇవ్వబడుతుంది. సీడీ ఆడియో అంటే ఏంటో తెలుసా? ఆ ఆడియో పెట్టేస్తే గురుదేవుడి ఆత్మకథ మీకు వినిపిస్తూ ఉంటుంది. ఏకాంతం సరే జరది కాదు అయ్యా, కొలికది కాదు, కొలికది కాదు. ఇది ఆడియో సీడీ. ఎన్ని ఉన్నాయి అవి? ఎంత ఇస్తావు సార్? ఒక్కొక్కటి 25 రూపాయలు. మన కార్యకర్తలు ఒక్కొక్కటి కాదు, మొత్తం సెట్ తీసుకోవాల్సింది. ఏంటంటే మీరు అన్ని వినిపించాల్సిందే. ప్రతిరోజు గాయత్రి యజ్ఞం ఎలా చేయాలి? అరగంటలో అయిపోతుంది. సాధన ధ్యానం ఎలా ఉంటుంది? అంతేత ఇంకా అందులో ఏముందో అన్నది ఇది ఆడియోలు. అర్థమైంది కదా? అంతేత మీరు ఆత్మకథ ఆడియో పెట్టేసుకుంటే, కారులో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఇంట్లో పెట్టుకున్నా, మీకు గురుదేవుడి యొక్క ఆత్మకథ వినిపిస్తూ ఉంటుంది. ఏకాంత సైతంలో గురుదేవుడి యొక్క మొదటి డైరీ పేజీలు హిమాలయాల యాత్రలో చేస్తూ ఉన్నాయి, అవి మీకు లభిస్తాయి. ఇదంతా కూడా వీడియో సీరీలు ఉన్నాయి. సంజీవని విద్య 9 రోజుల పాటు హరిద్వార్ లో జరిగేటటువంటి కార్యక్రమాలు, అది పెట్టుకుని మీ ఇంట్లో కూడా అది ఆచరించుకోవచ్చు. తెలుగులోనే ఉన్నాయని, హిందీలో లేవు. అంతేత అన్ని సీడీలు లేదు, వీడియో సీడీలు తీసుకోవాలి మీరందరూ కూడా. దీని తర్వాత గురుదేవుని యొక్క లిటరేచర్, ఇందాక నేను చెప్తేనే ఏ విధంగా వచ్చే ఆక్సిజన్ మన ఫిజికల్ సెన్సెల్స్ కి పవర్ ఇస్తుందో, గురుదేవుని యొక్క లేఖని మన సూక్ష్మ కారణ శరీరాల సెల్స్ లోకి శక్తినిస్తుంది. కనుక ఆ పుస్తకాల సెట్లు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాల సెట్లు మా పూర్చలేదు, 475 మిస్సా లేదు. అపూరా అంతేత మీ అల్లుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఓ సినిమా ఏమైనా చూపిస్తారా? మీ అల్లుడికి చూపించరా? తెలుగులో, తెలుగులో ఈ సద్వాక్యాలు కూడా ఉన్నాయి, చోబి. ఇవన్నీ కూడా మన పల్లెటూళ్ళ యొక్క గోడలకు ఎక్కాలి. ఫలానా వయసు చాలా మంచిది, ఎందుకమ్మా మంచి మాటలు మనం మన ప్రజలకు అందజేయలేము. ఇంటి వాళ్ళని అడగండి, ఇంటి బయట పెట్టండి, చదువుతారు అందరూ, లోపల ఎందుకు మనకి భావం అర్థమవుతుంది కదా. దాని తర్వాత ఈ మూడు పుస్తకాలు ఉన్నాయి, ప్రజ్ఞావతార కథామృతము అన్నది గురుదేవుడి యొక్క జీవితం గురించి చెప్పేది, నేను ఇంత గొప్పవాడిని ఎలా అయ్యాను అని ఆయన రాసుకున్నాడు. ఇది కనుక మీరు చదివితే గ్యారంటీగా మీరు కూడా అంత గొప్పవాళ్ళు అవుతారు. గురుదేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు, గురుదేవుడు లాగా అవుతారు. తేడా అర్థం చేసుకోండి, న్యూటన్స్ లా చదివితే న్యూటన్ కంటే గొప్పవాడు ఎక్కుతా, కానీ న్యూటన్ చెప్పింది అర్థం అవుతుంది. అది ఇంత ఈ ప్రజ్ఞావతార కథామృతము అనేటటువంటిది ఈ పుస్తకం ఒకటి. 21వ శతాబ్దంలో చివరి 4 సంవత్సరాలలో గ్యారంటీగా ప్రపంచము ఈ మార్గం వైపు వచ్చి తీరుతుంది, లేకపోతే సర్వనాశనము సత్యము. మనం మారితే మన ద్వారా ప్రపంచం మారుతుంది, మనం మారకపోయినా ప్రపంచం మారుతుంది ఇంకోళ్ల ద్వారా. అప్పుడు మన మనసులో ఒక వ్యధ, ఒక బాధ ఉంటుంది. నాకు ఈ అవకాశం గురుదేవుడు మొదటి ఇచ్చారు. ఈ విషయాలంతా మేము అమలాపురంలో అక్కడ శ్యామలరావు గారు పిలిస్తే వచ్చి విన్నాము, కానీ విని ఊరుకున్నాము. విని ఊరుకోవద్దు, ఆచరణలోకి దిగండి. ఈ పుస్తకాలన్నీ కూడా మీరు తీసుకోండి, వీలవుతే మొత్తం సెట్, మన కార్యకర్తలకి వీలవుతారే మాట లేదు. మీరు ఈ సెట్ అంతా తీసుకోవాల్సిందే. ఎన్ని సెట్లు మీరు ఒకసారి చేతులు, మన కార్యకర్తలు ఈ సెట్ తీసుకునేవాళ్ళు ఇంతేనా, ఇంకా ఎక్కడ ఒప్పుకోలేదు, మన కార్యకర్తలు తీసుకోవాల్సిందే. 475 రూపాయలు ఇవాళ ఇవ్వక్కర్లే, ఈ క్షణం ఇవ్వక్కర్లేదు, శ్యామన్నయ్య దాన్ని బాధ్యత తీసుకుంటారు. మీకు ఈ సెట్లు ఇవాళ గౌరవ్ గారి చేతుల్లో ఇప్పిస్తాం. ఇంకా మీరు అసలీ చీజ్తో నిజమైనది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీలో ఉన్నది దేవస్థాపన అనేటువంటిది మన కార్యకర్తలకి చాలా క్లుప్తంగా చెప్తాను. గురుదేవుల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచం అంతా ఋషి కల్పం అవ్వాలి అని, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఋషులు అవ్వాలి అని. ఈ ఋషులు 5 లెవెల్స్లో ఉంటారు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు. ఈ 5 స్థాయిలలో దేవ ఋషులను ఉత్పత్తి చేయడానికి 5 ప్రణాళికలు ఉన్నాయి. దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలు, ఆరణ్యకాలు, తీర్థాలు. గాయత్రి దేవాలయాలు, గాయత్రి గురుకులాలు, గాయత్రి ఆశ్రమాలు, గాయత్రి ఆరణ్యకాలు, గాయత్రి తీర్థాలు మనం స్థాపించబోతున్నాం. అంటే మీరు ఎక్కడున్నా మీరు గాయత్రి తీర్థంతో లింకప్ అవుతారు. వీలున్నప్పుడు మీరు ఖచ్చితంగా గాయత్రి తీర్థానికి వెళ్ళండి. ఒక చిన్న ఈ సంకల్పం మీలో, నేను నా జీవితం మొత్తాన్ని శాంతి పుంజికి ఇచ్చేస్తాను అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 1 నెల పాటు అక్కడ ట్రైనింగ్కి వెళ్ళండి. దాన్ని యుగ శిల్పి సత్రము అంటాం. అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ అనుసారం ఇక్కడ మనం మన కార్యక్రమాలు చేసుకుందాం. ప్రకాశము నెల్లూరు, కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్లో అలాంటి సంకల్పాలు తీసుకున్నటువంటి కార్యకర్తలు ముందుకు వచ్చారు. మొన్న తెలంగాణ డిస్ట్రిక్ట్ 6 డిస్ట్రిక్ట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు. మరి ఇక్కడ వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఇది తూర్పు గోదావరి, ఈ 4 డిస్ట్రిక్ట్ వాళ్ళు మేము నిర్ణయించుకోండి. ఇవాళ మీరు ఆ సంకల్పాన్ని చెప్పగలిగితే ఓకే, లేకపోతే 25వ తారీఖున ఆ సంకల్పాన్ని మొత్తము శాంతిపుంజ ప్రతినిధులు వచ్చిన చోట చేస్తే మీకు తెలుగులోనే ఆ కార్యక్రమం జరిగేటటువంటి ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు. మేము ఎందులో చేశారు అదే ఏర్పాటు. దానికంటే ముందు కూడా మీరు ఎవరైనా వెళ్ళ తెలుసుకుంటే ఏం చేద్దాం అనేది అక్కడ మనం నిర్ణయించుకుందాం. మనం అందరము కూడా 22, 23, 24 తారీఖుల్లో హరిద్వార్లో వర్క్షాప్కి వెళ్తున్నాం అన్నది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికమైన దాంట్లో వర్క్షాప్ అవడం పెట్టలే ఇంతవరకు నాకు తెలిసి. వర్క్షాప్ అంటే తెలుసు కదా మీకు, టీచర్స్కి తెలుసు వర్క్షాప్ అంటే. అంటే వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి ఆ నూతన విధి విధానం ఎలా ప్రవేశపెట్టాలో అనేటటువంటి ట్రైనింగ్ ఆ 3 రోజుల్లో మీకు ఇవ్వబడుతుంది. కనుక మీరందరూ కూడా రండి, కానీ అందరూ చూడటానికి రాకండి. ప్రజ్ఞామండలి పెట్టుకుంటాం, జీవశక్తి గాయత్రి చదువుతాం, ఎంతో కొంత టైం మేము ఇస్తాం, ఎంతో కొంత టైం రోజుకు 1 గంట ఇస్తారు, వారానికి 1 గంట ఇస్తారు,
లేదు, ఎండాకాలం సెలవుల్లో నెల రోజులు పాటిస్తాం, మిగతాదంతా టీచర్స్ వాళ్ళు బిజీగా ఉంటారు కనుక అలా చేస్తారు. మాకు కావాల్సింది ఏంటి అంటే మీ కాలాన్ని మీరు ఇవ్వండి, మీ ధనాన్ని కొంత దీనికి ఇవ్వండి. ఇందాక అందుకే అల్లు నీటికి వస్తే ఏం చేస్తారు అంటాం, గ్యారంటీగా మీకు 500 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక సినిమాకే, 475 రూపాయలు అంట, అంతకంటే ఎక్కువ కాస్తుంది. ఈ దేవ స్థాపన అనేది ఇక్కడ బయట ఎలా పెట్టాము, మీ ఇంటి బయట పెట్టండి, హోల్డింగ్స్ లాగా పెట్టండి. దేవతలు భూమి మీదకి దిగి రావాలి అని కదా. వసుదైక కుటుంబం అంటే రోడ్డు మీద మీరు పెట్టలేదు, మీ కుటుంబంలోనే పెట్టారు. ప్రపంచం అంతా మాది కుటుంబం అన్నప్పుడు అది రోడ్డు ఎలా అవుతుంది, ఇంట్లో ఉన్నటువంటి ఒక అడుగు అవుతుంది. అంచేత ఈ దేవస్థాపనను మీరు మీ ఇళ్లలో, మీ స్నేహితుల ఇళ్లలో, నేనేం చెప్పానంటే టీ బంక్స్ లో కూడా పెట్టండి, సాగుబోతులు గారి ఇళ్లలో కూడా పెట్టండి, వైన్ షాప్స్ లో కూడా పెట్టండి. మంచి అక్కడ రావాలి. వెంకటేశ్వర వైన్స్ అని పేరు పెట్టుకోగలిగినప్పుడు, గాంధీ వైన్స్ అని పేరు పెట్టుకోగలిగినప్పుడు ఏంటి తప్పు, ఓ దేవస్థాపన ఫోటో అక్కడ ఉంటుంది. కానీ ఆధ్యాత్మీయతలో విచిత్రత ఉంది, ఆ ఫోటోలోంచి నిరంతరము కిరణాలు ప్రసరింపబడుతూ ఉంటాయి. ఇది గురుదేవులు తమ తపశక్తి దాని ద్వారా ధారపోస్తున్నారు కనుక ఈ దేవస్థాపన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్దాం. ఇంకేత మీరు ఎన్ని ప్రజ్ఞామండలు నిర్మిస్తారో నిర్ణయించుకోండి, ఇంకా గౌడ్ గారు మీకు గురుదేవుల యొక్క ఆశీస్సులు అందజేస్తారు. ఇది మన ముఖ్య కార్యక్రమం, మీటింగ్స్ కాదు. ఇంకేతంటే మీటింగ్స్ ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి వింటున్నాం, ఇలాగే ఉన్నాం. దీక్షగా మేము పనిచేస్తాం, ఇన్ని ప్రజ్ఞామండలి ఇన్ని చోట్ల పెడతాం, యుగశక్తి గాయత్రి మెంబర్షిప్ ఇంత చేస్తాం అనేటటువంటి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు